జై మహాకాల్. ఇది జూలై 12 ఉదయం నిత్యావతార దత్తక్షేత్రంలో మాస్టర్ ఇచ్చిన లెక్చర్. జై గురుదేవ్.
పెట్టుకున్నాడు ఇంకా నయం మతి భంగించలేదు అని జాలి చూపిస్తారు. నేను అశరీరధారులకి ఏమి పాఠాలు చెప్తున్నానో అది కూడా నేను నేర్చుకోగలము అనే దమ్ము మీరు తెచ్చుకొని నేర్చుకుంటారు, మీ ఇష్టం అది. కానీ ఆ క్లాసులకి రాదు నేను. ఆ శరీరధారులకి చెప్పేటటువంటి క్లాసులు ఆ లెవెల్ ఆ టైప్ వేరు. కానీ ఒకటి మాత్రం నా అనుభవంతో చెప్తున్నాను, వాళ్ళకి చెప్పడం కంటే మనుషులకి చెప్పడం తేలిక. ఎప్పుడు మనిషి ఆ విధంగా ఎప్పుడు గొప్పవాడే. అందుకే దేవానాం దేవతలు కూడా ఏడుస్తారట మానవ శరీరంగా, అందుకని అనిపిస్తుంది. ఇప్పుడు నాకు దేవతలైనంత మాత్రం వాళ్ళకి తొందరగా ఏం పొరగా ఎక్కలేదు. అక్కడ ఎక్కదేమో అన్న అనుమానం ఈ 5-6 రోజుల ఎక్స్పీరియన్స్తో ఎక్కించడానికి ప్రయత్నించడమే తప్ప. అంచేత ఆ కండిషన్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా నేను ఏం చేయాలనుకుంటున్నాను. మీరు ఏ గురువు గురించైనా మేము ఆ గురువు రాసిన పుస్తకాలు పూర్తిగా అవగాహన చేసుకోవటానికి మేము పూర్తిగా కష్టపడతాము. కష్టపడండి, కష్టపడ్డాక మీరు రండి నా దగ్గరికి 1 నెల 2 నెలల్లో 15 రోజుల్లో 3 రోజుల తర్వాత. మేము ఇంత కష్టపడ్డాం, ఇంత నేర్చుకున్నాం, ఇంత చదివాము, మాకు ఇంత అర్థమైంది. తర్వాత క్లాస్ కావాల్సింది నేను చెప్పి పంపిస్తూ ఉంటాను. నో టైం టేబుల్. అమ్మయ్యా ఎంతమంది నిట్టూరు కుదిరికారు. కానీ ఆ కాన్సెప్ట్ మాత్రం ఆపటం లేదు. నేను 24 కలిసి క్లాస్ రూమ్స్ వేసి చేసేది ఆపటం లేదు. క్లాస్ రూమ్స్ వేసేయమన్నాను ఐడియా. 6 క్లాస్ రూమ్స్ దాని కనీసం మార్కింగ్ అయిపోతే ఆ కాన్సెప్టే ఆపలేదు. కానీ ఈ కాన్సెప్ట్ మీకు ఇంకా విన్నారు ఒకసారి కాకవాయిలో చేద్దాం అనుకున్నాను, ఏది క్లిక్ కాలేదు. మనుషులు చెప్పాం కదా అది కష్టం. అదే సప్తఋషి ఆశ్రమం పేరుతో గుంటూరులో చేద్దాం అనుకున్నాను, సూపర్ సక్సెస్ అయిపోయి అసలు అందరూ నేర్చేసుకున్నాక అక్కడ చెప్పాల్సిన వాళ్ళు ఎవరు నాకు కనిపించలే. అసలు ఇంకా అది వదిలేయాల్సి వచ్చింది. నేను ఇక్కడ నేను ఉంటాను అని మాత్రం అపోహ పడకండి. నేను ఇది మీరు చేయకపోతే నేను ఇంకో చూడబోతా. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీ తీవ్రతను ఆచరణలో చూపించండి. మీరు కబుర్లలో కాదు, అమ్మో మీరు ఉండకపోతే ఎంత మాస్టర్, మీ మీద ఎంత ప్రేమ మాస్టర్, అసలు నన్ను తిట్టుకోండి. మీరు రోజు సహస్రనామ స్తోత్రాల్లాగా 100 తిట్లు తిట్టేసి వెళ్ళిపోతుండే, నాకేమీ అభ్యంతరం లేదు. క్లాసుల్లో మాత్రము పాఠాలు సీరియస్గా తెచ్చుకోండి. ఎందుకని చెప్తున్నానంటే బెదిరించడానికి చెప్తున్నా, యు ఆర్ వేస్టింగ్ మై టైం అని చెప్తున్నాను. నా టైం వేస్ట్ అయిపోతే ఎవరూ లేరు నేర్చుకోవటానికి. అది నాది కాదు, నేను చెప్పేటటువంటి విద్య ఎక్కడ నేర్పించాలో ఎవరి ద్వారా నేర్చుకోవాలో అనేది ఇద్దరి మీద ఆధారపడింది. ఒకటేమో గురువుల యొక్క అనుగ్రహం. గురువుల యొక్క అనుగ్రహం లేకుండా మీరు నేను ఏమీ చేయలేము. మన అదృష్టం బాగుండి ఇప్పుడు గురువుల యొక్క అనుగ్రహం తుఫాన్ లాగా కురుస్తుంది. మనము ఇమ్యూన్ అయిపోయాం కనుక మనకు అర్థం కావటం లేదు. కానీ గురువుల యొక్క అనుగ్రహ వర్షం కురవటం లేదు, తుఫాన్లే. రెండిట్లో ఒకటికి కంట్రోల్ లేదు. రెండోది ఏంటంటే మనిషి యొక్క ప్రతిస్పందన. మనిషి దానికి ప్రతిస్పందించాలి. ప్రతిస్పందించకపోతే ఆ కృపావర్షం ఎందుకు పనికిరాదు. ఇది మనసులో ఉంచుకుని ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇస్తున్నాను నేను. కరెక్ట్గా 12 అయ్యాక అక్కడికి వెళ్ళిపోండి గుడికి. నేను గుడికి వెళ్ళిపోయిన తర్వాత 12 గంటలకు ఏం చేయాలి, స్వస్తి ప్రజాభ్యాసం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి రండి. రాగానే అరవిందో మీద క్లాస్ ఉంటుంది. ఆంక్షలు ఏం పెట్టడం లేదని చెప్పాను కదా నేను. ఎవరైనా వినొచ్చు ఆ క్లాస్ మొదటి క్లాస్ కనుక. అరవిందో క్లాస్ అయిపోగానే ఇంకొక క్లాస్, ఇంకో గురువుని కూడా నేను చెప్తాను. నేను అడిగితే అరవిందో వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఇట్స్ ఓకే, 1 అయినా పర్వాలేదు. మీరు 4 కాదు, 1 అయినా పర్వాలేదు అంటున్నా. కానీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను మీకు హోంవర్క్ ఇస్తాను. ఆ హోంవర్క్ ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు మీరు వచ్చేయచ్చు, కానీ కలిసి రండి. ఇంకో ఆల్టర్నేటివ్ కూడా నేను చెప్పాను నేను వీళ్ళకి, వెబ్సైట్ క్లాసెస్ వెబ్ కెమెరాతో. ఒకవేళ నేను రాలేవండి, మీరు సిలబస్ పూర్తి చేసేసాం అనుకుంటే ఒక కంప్యూటర్ సెంటర్లోనో లేకపోతే మీ కెమెరాలోనో వెబ్ కెమెరా పెట్టేసుకోండి, చెప్పేస్తాను నేను. అంటే నాకు తొందర అర్థమవుతుంది కదా, అది 45 మినిట్స్ క్లాస్ అంటే 12:15కి మీరు వస్తారు, 12:15 to 1:00. 1 to 1:45 ఇంకో గురువు యొక్క క్లాస్ కూడా తీసుకుంటాను. ప్రిపేర్ అయి వచ్చి ఎవరైనా ఉండి ఉంటే ఈ లోపల సురేఖను మీరు అక్కడికి వెళ్ళక్కర్లే, మీరు ఇక్కడ నా దగ్గర ఉండండి. 15 నిమిషాలు మీరు మాట్లాడాల్సింది నాతో మాట్లాడేసేయండి, వెళ్ళండి. అనుకున్నది జరగాలి అనేటటువంటి విద్య నేర్పుతారు వాళ్ళు అన్నారు. ఆ విద్యని మనము 3 పూట్ల ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ, ప్రార్థన, ప్రతిస్పందన, 5 దీక్షలుగా. అందరూ సుఖంగా ఉండాలి, న్యాయమైన పరిపాలన ఉండాలి. భూమి ఫలవంతంగా సారవంతంగా ఉండాలి, సకాలంలో వర్షాలు కురవాలి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉండాలి, అంటల్లోనే పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి అవ్వాలి అన్నది ఇంక్లూడెడ్ ఆటోమేటికల్లీ అందులో, అంచేత ఆ మాట అంటలేదు. వాళ్ళ పిల్లలు సుఖంగా పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి అంటల్లో అర్థం ఏంటంటే మనవలు ఉండాలి అనే దాంట్లో ఆ మాట వచ్చేసింది అక్కడ. వీళ్ళందరూ కూడా డబ్బుతో ధనధాన్యాలతో సుఖంగా ఉండాలి అని గురువుల యొక్క అక్షర కల్పనకి పృథ్వీ రూపకల్పనగా ఈ సాధన వల్ల మారుతుంది అది మొదలెట్టేసాం మనం. అంటే గురువుల యొక్క ప్రణాళికలో మీ మాటలు శక్తివంతమైనటువంటి మాత్రలుగా, గుళికలుగా, ఫలాన్ని తక్షణము ఆపాదించేటటువంటి శక్తిగా ఈ సాధన వల్ల మారుతుంది. ఇందులోనే 5 మహావిజ్ఞానాలు ఉన్నాయి, దాన్నే పంచకోశ అనావరణ అని కూడా ఋషులు చెప్తూ ఉంటారు. అది కూడా ఈ సాధనలోనే ఇంక్లూడ్ అయిపోయింది. ఈ 5 కోశాలలో మొదటిది ఏంటంటే అసత్తు నుంచి సత్తును చూడగలగటం ఒక ఆవరణ పోతుంది, చీకటి నుంచి వెలుతురుని చూడటం 2వ ఆవరణ పోతుంది, మృత్యువుని దాటితే 3వ ఆవరణ పోతుంది, స్వార్థం పోతే 4వ ఆవరణ పోతుంది. వ్యవస్థగా జీవించడం మన వ్యవస్థ కాదు, భగవంతుడు ఏ వ్యవస్థని శాసించి ఈ సంపూర్ణ సృష్టిని ఏర్పరిచాడో ఆ వ్యవస్థ. ఇది 5 దీక్షలు. అంచేత మీరు చేసింది చాలా చిన్న పని మాత్రం కాదు, కానీ ఒక పెద్ద మెషిన్ ఆన్ చేయాలంటే ఒక స్విచ్ వేస్తే చాలు, మొత్తం ఊరికి కరెంటు వచ్చేస్తుంది కదా పవర్ హౌస్ లో. అంచేత మీరు 6 గంటలకి, 12:30, సాయంత్రం 6 గంటలకి ఈ స్విచ్లు వేస్తూ ఉంటే ఈ 5 దీక్షలు అంటే పంచకోశ జాగరణ, వాక్ శక్తి ద్వారా పృథ్వీపై స్వర్గావతరణ అంటే సుఖముగా సస్యశ్యామలమైన దేశంలో న్యాయవంతమైనటువంటి రాజు పరిపాలనలో పుత్ర పౌత్రాదులతో సుఖంగా జీవించగలగటము, అంతకంటే మీకు తీరని కోరిక, మీరు కోరే కోరికలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇంకా డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి దానికి అర్థం లేదు. ఇంకంటే సుఖంగా బతకగలిగే డబ్బు ఉంటే ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఒకటే. ఇంకా అవగాహన అర్థం చేసుకోండి, ఇది నీళ్ళల్లో కూడా అదే టైంకి చేసుకోవచ్చు, అదే మాటలు వాడుకుంటూ కళ్ళు ముసి సుస్థితి అయిపోయింది, భోజనం పెట్టేస్తున్నారా, ఆ వేషాలు వేస్తే రిజల్ట్స్ రావు. ఇంకేత ఓ 15 నిమిషాలు మీరు స్పష్టంగా అది అవగాహన చేసుకుని ఎందుకు చేస్తున్నాం, స్వస్తి ప్రజాపి అనేది అలా చేసుకోండి. ఇప్పుడు హెడ్డింగ్ అక్కడ పెట్టింది ఏంటంటే మన ప్రణాళిక గురువుల ప్రణాళిక కోరిక. దీనికి అనేక సార్లు నేను రూపకల్పన చేయడానికి ప్రయత్నం చేశాను, ఫెయిల్యూర్ ఏమలే, మీరేం ఫెయిల్యూర్ అనుకోకండి. ఇంకంటే ఒక సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాక వాడు చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అవుతుందనే అపోహలో మీరున్నారా? సక్సెస్ఫుల్ అయిన ఒకే ఎక్స్పెరిమెంట్ ఉంటుంది వాడి జీవితంలో, అదే వాడి థియరీ. అంటే జీవితంలో వాడు మిగతా చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంతా ఏంటి, ఫెయిల్యూర్స్ కావు. ఆ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్కి పునాదులు. ఇంకేత మీకు పేరుకి సైన్స్ చదువుతున్నాము, సైంటిఫిక్ ఇగల్ని ఉన్నాం అంటున్నారే కానీ మీరు సైంటిఫిక్ థింకింగ్ కాదు. ఇంకేత నేను ఇన్ని ప్రణాళికలు చాలాసార్లు వేశాను అవలేదు, అది కాదు అసలు ఆ ప్రణాళికలను నేను చాలా వ్యక్తిగతంగా నేర్చుకున్నాను. ఏ స్థలంలో ఆశ్రమం పెట్టబడ్డాయో ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి దేవతాశక్తులు చాలా చాలా నేర్చుకున్నాయి. అక్కడున్నటువంటి వ్యక్తులు రెండు రకాలుగా లాభం పొందారు. ఒకటి, ఇదివరకు గురువులకి వాళ్ళు ఏ విధంగా అయినా రుణపడి ఉండి ఉంటే గురువులు వాళ్ళ ద్వారా ఆ రుణాన్ని తీర్చేసుకున్నారు. అంతేత గురువులకి వాళ్ళకి రుణం పోయింది. ఆ విధంగా ఎవరు ఎక్కువ లాభంలో ఉన్నారు అన్నది నాకు తెలీదు. సాధారణంగా ఏమనుకుంటామంటే అదే రుణం పోతే పోయింది అనుకుంటాం. కానీ గురువులతో రుణం పోతే పోయితే బాగుంటుంది అని నేను అనుకోను. కానీ జరిగింది అది ఏదో జన్మలలో. చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయాలు చాలా వినండి. ఓడరేవు ఇక్కడ ఒక విశేషమైనటువంటి ప్రణాళిక ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. ఎప్పటి నుంచి కాదు, దాని గురించి అప్పుడప్పుడు నేను చెప్తూనే ఉన్నాను. మీరు గమనించి ఉండారంటే దాన్ని అక్కడ కొన్ని విశేషమైనటువంటి మార్పులు చేయడానికి ఇదివరకు కూడా నేను సూచనలు ఇచ్చాను. ఇంచేత ఇదేదో కొత్తగా నేను నిర్ణయించుకున్న నిర్ణయం మాత్రం కాదు. ఇది ఈ నిర్ణయం మాత్రము ఎప్పటి నుంచి ఉన్నదే. కానీ ఈ నిర్ణయానికి బలము చేకూర్చింది దార్జిలింగ్ యాత్ర. నిర్ణయం ఉంది అది మొదటి నుంచి. ఈ నిర్ణయంలో గురువుల నుంచి రుణముక్తులైపోయినటువంటి వాళ్ళు మళ్లీ గురువులతో రుణం కల్పించుకోవాలి అనుకుంటే నా ద్వారా, నేను ఒక్కనే కాదు చాలా మంది ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నా మీకు వచ్చే లాభాలు మీకు వస్తాయి. ఫలానా ఏజెంట్ దగ్గర తీసుకుంటే ఆ ఏజెంట్కి లాభం కదా. నా దగ్గర తీసుకుంటే ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి మీరు తీసుకున్నా మీ లాభాల్లో తేడా ఉండదు, కానీ నాకు లాభాల్లో తేడా ఉండదు. అంచేత నా ఏజెన్సీ ద్వారా మీరు తీసుకోవాలని కోరుకుంటా కదా. ఏంటి నేను కోరుకుంటున్నది, గురువులతో రుణానుబంధము మీరు పెంచుకునుట అనేది నా కోరిక. అది మీరు ఇక్కడ చేయబోయేది. ఇక్కడ మీరు ఏం చేసినా గురువులతో రుణాన్ని పెంచుతుంది. మీకు పెంచితే మీకు ఎక్కువ లాభం అన్నది గుర్తుంచుకోండి. ఒక కథ కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనలో చాలా మంది ఆ కోవకి చెందిన వాళ్ళమే నిర్మోహమాటంగా. ఆల్మోస్ట్ ఒక లక్ష మంది ఉంటే 99,999 మంది ఇప్పుడు నేను చెప్పబోయే కోవకి చెందిన వాళ్ళమే ఈనాడు గురువు దగ్గర మనం ఉన్నాము ఆ రుణం వల్ల. ఆ రుణము గురువు దగ్గర ఒక 2-3 నెలలు ఉంటే తీరిపోతుంది. అంతకంటే ఎక్కువ రుణానుబంధాలు చాలా మందికి లేవు. ఇంకా రుణానుబంధం పెంచుకోవాలి అంటే ఏం చేయాలో దానికి ప్రణాళిక నేను చెప్పబోతున్నాను. ముందు మనం ఏం చేసి ఈ గురువుల దగ్గర రుణానుబంధం పెంచుకుందామో మనకి పాస్ట్ తెలిస్తే ఫ్యూచర్కి మంచిదేమో. అంటే నేను చెప్పింది మీకు అంతగా రుచించకపోవచ్చు చెప్తున్నది. రుచించకపోయినా అంకెలలో మార్పు ఉంటుంది తప్ప సంఘటనలో మార్పు లేదు అన్నది గుర్తుంచుకోండి. నేను చెప్పబోయే కథ మన అందరిది. నేను చెప్పబోతున్నటువంటి సంఘటన మన అందరిది. సుమారు 95,000 సంవత్సరాల కిందట ఈజిప్టులో ఒక విశేషమైనటువంటి సంఘటన జరిగింది. అతి సాధారణ సంఘటన. ఆ సంఘటన ప్రతి చోట జరుగుతూ ఉండేది. ఒక వృద్ధుడు, 95,000 సంవత్సరాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుడు. అంటే ఈనాడు అది చాలా తక్కువ స్థాయి. అంటే పెద్ద గురువు కాదనుకుంటా ఈ కాలం, కానీ ఆ కాలంలో ఆయన పెద్ద గురువు. 95,000 సంవత్సరాల కిందట ఈజిప్ట్ లో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. దాహంగా ఉంది ఆయనకి, అడవిలోంచి వెళ్తున్నాడు. అప్పుడు బిల్డింగ్స్ అవి కూడా పెద్దగా ఏం లేవు, అడవిలోంచి వెళ్తున్నాడు. దాహంగా ఉంది ఆయనకి పాపం. అప్పుడే అదే దారమట ఒక గుండా రౌడీ ఒక డెకాయికి వెళ్తున్నాడు. యువకుడు బలవంతుడు, వాడి మెడ పక్కన ఒక తోలుతో చేసినటువంటి చెరపపు సంచిలో నీళ్లున్నాయి. ఈయన అడిగాడు మంచినీళ్ళు కావాలని. రా నీకు బుద్ధి లేదా, చావుకి దగ్గరగా ఉన్నావు నువ్వు, మంచినీళ్ళు అడుగుతావు అని కాలుతో తాపుతాడు. మూలపడ్డాడు. ఆ పట్టణంలో ఏం జరిగిందంటే, వీడి మెడ మీద భుజం మీద నీళ్ల సంచి ఉంది కదా, ఆ నీళ్లలో ఒక చుక్క రెండు చుక్కలు ఎగిరి ఆయన పెదవులు నిలబడ్డాయి. ఈయన నీళ్ళు ఇవ్వలే, చేసిందండి తాపుతున్నాడు. కానీ ఆ రెండు చుక్కల నీళ్లు ఆ గురువు యొక్క నోటి పెదవుల మీద పడ్డాయి. ఆ తర్వాత సంఘటనలో దానివల్లే ఆయన చనిపోయాడు, టైం వచ్చి చనిపోయాడు, ఏమైందో మనకి తెలియదు హిస్టరీ. అలహాబాద్ లో మళ్ళీ కొత్త సీన్ అనమాట. ఈ తాపుతన్నటువంటి గుండా లీడర్ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ మ్యాగజీన్ అలహాబాద్ నుంచి విడుదలవుతుంది, దానికి ఎడిటర్గా ఉన్నాడు. ఇందాక నేను చెప్పిన ఇద్దరు పరమ గురువులలో, అంటే మానవ జాతికి మనం నేర్పాలి చెప్పాలి అనుకునేటటువంటి పరమ గురువులలో ఒక గురువు ఆశ్రమానికి సంబంధించినటువంటి ఒక శిష్యుడు తనకి హెల్పర్స్ కోసం వెతుకుతున్నాడు. రుణానుబంధం గురించి చెప్తున్నాను నేను మీకు. గురువుల యొక్క వెతుకులాట ఎలా ఉంటుందో మీకు తెలిస్తే మీరు దాన్ని ఉపయోగించుకుంటారేమో అని. ఎవరికి పడితే వాళ్ళకి గురువులతో లింకు ఉండదు, వాడు ఎంత గొప్పవాడైనా. లింకు ఉంటేనే గురువులు ఉపయోగించుకుంటారు, లేకపోతే ఉపయోగించుకోరు. వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. అంచేత ఆయన వెతుక్కుంటున్నాడు. ఆ పరమ గురువు తన ప్రధాన శిష్యుడికి చెప్పాడు. ఆ ప్రధాన శిష్యుడు ఈయనకి చెప్పాడు. ఈయన పేరు కేహెచ్ అని పిలుస్తారు థియోసాఫికల్ సొసైటీలో. కుతుబ్మీనార్ కాశ్మీర్ బ్రాహ్మణ్ ఆయన. ఆయననే దుర్గా సప్తశతిలో దేవాపి అని పిలువబడ్డారు. ఇంచేత ఈ పేర్లు కొత్తగా ఉన్నాయి తప్ప వ్యక్తిత్వాలు కొత్తవి కాదు. వెతుకుతున్నాడు ఆయన. ఆయన గురువు ఏదో చెప్పేశాడు, ఆయన ప్రధాన శిష్యుడు ఏదో చెప్పాడు, ఇంకా హెల్పర్స్ కావాలి కదా పనిచేయాలి. అప్పుడు ఈవిడు కనిపించాడు ఆయన దృష్టికి. ఎవరు? 95,000 సంవత్సరాల కిందట ఒక తాపు తన్నినటువంటి వ్యక్తి. నోట్లో రెండు చుక్కలు నీళ్లు పడ్డాయి. రెండు పుస్తకాలు రాయించాడు ఆయన చేత. ఆ పుస్తకాలు రాయగానే సంబంధం పోయింది. తర్వాత ఆయన ఈసోటెరిక్ బుద్ధిజం, ఇంట్రొడక్షన్ టు థియాసఫీ అనే రెండు పుస్తకాలు ఆయన ద్వారా రాయించాడు. ఇచ్చేత గురువు యొక్క, మీరు ఏ చిన్న సహాయం చేసినా కూడా ఇంత పెద్ద పని చేయించుకోగలరు వాళ్ళు. రుణం పోయాక వదిలేస్తారు, అది వేరే విషయం. కానీ రుణం ఉన్నంత వరకు ఖచ్చితంగా మీ చేత వాళ్ళు పని చేయించుకోగలరు ఎలాగైనా. అంచేత గురువుకి రుణగ్రస్తులు అవటానికి నేను మీకు కొన్ని చిట్కాలు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పానో అర్థమైంది కదా. నెగటివ్గా అయినా మీరు వాళ్ళను ఒక తాపు తంటే, బై ఛాన్స్ వాళ్ళ పెదవుల మీద రెండు చుక్కలు నీళ్లు 95,000 సంవత్సరాల కిందట పడినా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని వాళ్ళు ఉపయోగించేసుకోగలరు. మీకు అది తెలియాలి. ఆ కర్మ సిద్ధాంతాలు అవి కూడా మనకి ఇప్పుడు తెలియటం లేదు. అందుకని ఇది ఎంత పనిగట్టుకు చెప్పాల్సి వచ్చింది. నేను ఇంకా గురువుకి ఎలా రుణపడి ఉండగలరు, మీరు ఎలా పెంచుకోగలరు అంటే, ఒకటి మీకు అర్థమైంది కదా, తాపు తన్నటం మీ ఇష్టం. కానీ మీరు తాపు తగినప్పుడు రెండు చుక్కల నీళ్లు ఆయన ఒట్టి మీద పడతాయో పడవో అన్నది గ్యారంటీ ఉండాలా కదా. మరి ఆ గ్యారంటీ మీరు ఎలా ఇచ్చుకుంటారో మరి నాకు తెలీదు. ఇంకేత తాపు తన్నటం అన్నది ప్రాబబ్లీ అంత మనకి లాభకరమైంది కాదు. అంతే కదా. రెండోది ఏంటి అంటే, ఏదో విధంగా ఆయన పనిలో సహాయపడగలగటం, డైరెక్ట్ హెల్ప్. ఏదో విధంగా ఉడత సహాయం చేసింది, హనుమంతుడు సహాయం చేశాడు. ఉడత సహాయాన్ని ఈనాటికి గుర్తుంచుకుంటున్నాం, హనుమంతుడు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటున్నాం. చాలా మందికి ఒక పెద్ద రోగం ఉంది, గొప్ప పని చేసిన వాడిని మెచ్చుకుంటారు, చిన్న పని చేసిన వాడిని మెచ్చుకోరు. కానీ గురువులు నువ్వు చిన్న పని చేసావా పెద్ద పని చేసావా అన్నది చూడరు. నువ్వు ఏ స్థాయిలో ఆ పని చేసావు అన్నది చూస్తారు, పర్సంటేజెస్ చూస్తారు వాళ్ళు. స్థాయి, మానసిక స్థాయి కాదు, అంటే పర్సంటేజెస్ చెప్తాను ఎలాగో. ఒక కోటీశ్వరుడు 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చాడు. ఒక అడుక్కునేవాడు 1 రూపాయి సంపాదించుకున్నాడు, ఆ రూపాయి విరాళంగా ఇచ్చాడు. వీడు రూపాయి ఇచ్చాడు, కోటీశ్వరుడు 50 లక్షలు ఇచ్చాడు. పెర్సెంటేజెస్ ప్రకారం చూస్తే రూపాయి ఇచ్చిన వాడు 100% ఇచ్చాడు. కోటీశ్వరుడు 50% ఇచ్చాడు అంతే కదా. కోటీశ్వరుడు కోటి ఉన్నాయి, 50 లక్షలు ఇచ్చాడు, 50% ఇచ్చాడు. గురువుల యొక్క అనుకంప కూడా 10% వస్తుందా 50% వస్తుందా, మీరు ఎంత ఇచ్చారు అన్న దాని మీద ఆధారపడదు. మీకున్న దాంట్లో ఎంత ఇచ్చారు, కరిష్యే వచనంతవా మొత్తం ఇచ్చేస్తాను అన్నవాడికి మొత్తం వచ్చేస్తుంది, పాఠశాలగా ఇస్తాం అన్నవాళ్ళకి పాఠశాలగా వస్తుంది. ఈ ప్రిన్సిపల్స్ తెలియక చాలా మోసపోతూ ఉంటాం మనం. అంతే ప్రశ్న మీరు ఎంత ఇచ్చారు అని కాదు, మీ సామర్థ్యాన్ని కంటే ఎక్కువ ఇచ్చేసారనుకోండి, ఫినిష్ ఆ గురువు అసలు, ఇంకా మీ నౌకరు అయిపోతాడు. అయిపోయిన ఇన్సిడెంట్స్లు ఉన్నాయి మనం చూడము. నేను కళ్ళారా చూసిన సంఘటన చెప్తున్నాను, నేను అందులో పార్టిసిపెంట్ని ఈ సంఘటనలో, డైరెక్ట్ ఫిజికల్గా కళ్ళారా కాదు ఇన్వాల్వ్ అయి ఉన్నానమాట భౌతికంగా. రామ్ రమాపతి బ్యాంక్ విన్నారు కదా మీరు, రామ్ రమాపతి బ్యాంక్ అని కాశీలో ఒక బ్యాంక్ ఉంది. అంటే మీకు ఏదైనా కష్టాలు అవి ఉంటే ఏంటంటే రామనామం వడ్డీ తీసుకుంటాం, డబ్బుకి వడ్డీకి రామనామం తీసుకుంటాం. ఏదో 50 లక్షల రామనామం తీసుకున్నారు, మీ సమస్య తీరిపోయింది. తీరిపోయిన తర్వాత వడ్డీతో సహా రామనామం రిటర్న్ చేస్తారు. మన తాప అదేంటి తాడ కేసులో సంజయ్ దత్ ఇరుక్కుపోతే ఇంకా ఏమీ అవ్వకపోతే అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి బయటపడ్డాడు. ఇంచేత మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి, ఫలితాలు అనుభవించేవాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. రామ్ రమాపతి బ్యాంక్ అది. నేను పిహెచ్డీ చేస్తున్నప్పుడు నేను కొంతమంది విదేశీ మిత్రులు, ఎందుకంటే రామనామము రామ రమాపతి బ్యాంక్ అంటే మన స్వదేశీయులకు నచ్చదు, విదేశీయులే ఎక్కువ ఉండేవాళ్ళు అక్కడ, దేవారి స్వదేశీయులు కూడా, కానీ నేను వెళ్ళింది విదేశీయులతో. ఏదో చెప్తూ ఉండేవాళ్ళం, మాటలు వింటూ ఉండేవాళ్ళం, ఆయన ఏదో చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయన ఒక మాట అనేవాడు నన్ను చూసేప్పుడు, నువ్వు చాలా పుస్తకాలు రాస్తావయ్యా అని. నేను నవ్వుకునేవాడిని, ఎందుకంటే నాకు అసలు మాట్లాడటమే రాదు. అప్పుడు మీలో చాలా మందికి అనుభవం కూడా, క్లాసులు అవి నేను తీసుకునేవాడిని కాదు, ఇంకోళ్ళెవరూ తీసుకునేవాడు. 32 పుస్తకాలు రాస్తామన్నాడు ఆయన. అంటే నేను అన్నాడు 32 అయినా అని. ఇప్పుడు సంఖ్య చెప్పానయ్యా నేను, 32 అంటే లలితాదేవి నామము. ఈ వ్యక్తికి తర్వాత అర్థమవుతుంది ఆ నామం పేరు ఎందుకు ఎత్తాను నేను అన్నాడు అప్పుడు. అలాంటి వ్యక్తి అన్నమాట ఆయన. పెళ్లి జరుగుతుంది వాళ్ళ కూతురుది, నేచురల్లీ మేమందరం వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. పెళ్లికి ఒక రోజు ముందు ఆయన భార్య నా దగ్గర, అప్పుడు చిన్నవాడిని, ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, కొంచెం దూకుడు రక్తమును, సోకాళ్ళు నాస్తికుణ్ణి, ఈ భగవంతుడు దేవుడు దయ్యం అది నమ్మేవాడిని కాదు. కానీ వీళ్ళు వెళ్తూ ఉంటే నేను వెళ్తూ ఉండేవాడిని ఆయన దగ్గరికి, అంటే పెద్ద భక్తి ఏం లేదు, పని మనిషి రాలేదు, ఏడుస్తుంది ఆవిడ. పెళ్ళి ఇప్పుడు పని మనిషి రాకపోతే మీకు తెలుసు కదా బాధలు ఎలా ఉంటాయి. ఏం చేయాలి, వెళ్ళి పిలుచుకురండి అండి. వెళ్ళాం, గొళ్ళెం తాళం పెట్టింది, ఎక్కడికి వెళ్ళింది, పక్కన వెళ్ళిందండి, వాళ్ళ ఎవరికి ఒంట్లో బాగోలేదన్నారు, ఊరికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది, 2-3 రోజులు అప్పుడు పెళ్ళి అయిపోతుంది. పని వాళ్ళందరూ భలే తెలియనివాళ్ళు, కరెక్ట్ టైంకి అన్ని చేస్తూ ఉంటారు వాళ్ళు, మనకే టైం సెన్స్ తక్కువ. వాళ్ళ వీలు చూసుకుని పెట్టుకోవచ్చుగా ముహూర్తాలు, మీరేదో పురోహితున్నాడు. సరే మన తప్పకు మా వాళ్ళ బాధ్యులు కాదు కదా, అందుచేత మేము ఇంటికి వచ్చి ఇంకా ఏం చేయాలి, పని మనిషి లేదు ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, నేను అతను మెలిగి నన్ను అతను ఏమనుకున్నావు అంటే, ఏం లే పని మనిషి చేశారు, అంట్లు తోటనే కదా, ఆ మాత్రం అంట్లు మనం తోలేమైతే మనం తోయించుకుందాం, లేకపోతే మన బెటాలియన్ ఉంది కదా తీసుకొచ్చేసుకుందాం, బెటాలియన్ చేసేద్దామని మాట్లాడుకుంటూ వస్తున్నాం. వచ్చేసరికి పని మనిషి ఇంట్లో ఉంది, దాన్ని తిట్టాం, అంటే మీరు మీకు బుద్ధి లేదు. అందులో చిన్నవాడిని ఛాన్స్ దొరికింది, గురువు ఆశ్రమంలో గురువు గారి ముందు, గురు పత్ని ముందు తిట్టాం. ఏదో బాబు అలా అయిపోయింది, వెళ్ళాను నేను అక్కడ, రోగం సెట్ అయిపోయింది, పర్వాలేదు వచ్చేసాను అని ఏదో దీనంగా చెప్పుకుంది. ఇంకా ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను మెలివేను దాన్ని నేర్పిస్తూ ఉండేవాళ్ళం. పాపం అది అక్కడే ఉండిపోయింది ఆ ఇంట్లోని పెళ్ళికంతా, చాలా బాగా చేసింది వరకు. అన్నిటికంటే తమాషా ఏంటంటే, మేమందరం ఇంత కష్టపడితే మమ్మల్ని ఎవడూ పొడగలేదు, మీరు చాలా కష్టపడ్డారని పొగట్టం అది చేయలే, ఆ పని మనుషులు అందరూ పొగట్టాయి, అమ్మో ఎంత చేస్తుంది ఈ అమ్మాయి, అన్ని చోట్ల ఈవిడే ఉంది అని. మాకు ఇంకా చిరెత్తుకు వచ్చి ఇంకా తిట్టాను దాన్ని. మెలివెనుకపోతే భాష రాదు కనుక పెద్ద తిట్లు తిట్టలేదని చెప్పి వాడిని కూడా అడిగి నువ్వు ఇంకా ఏం తిట్టాలనుకుంటున్నావు చెప్పు తిట్టేస్తానని చెప్పి. అతిశయోక్తి మాత్రం ఏమీ లేదు, చెప్పటంలో కొంచెం అలా చెప్తూ ఉండొచ్చు కానీ ఏడిపించటంలో మాత్రం ఏ విధంగానూ మేము లోటు చేయలే పని మనిషిని. మరి పని మానుకుని పోతుందా? సరే పెళ్ళంతా అయిపోయింది, దాన్ని ఏమంటారు అప్పగింతలు అవంతా కూడా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు అమ్మ ఉంటే ఆవిడ గురుపత్ని పట్టుచీర పెడతాను దానికి, కాశీ సాడి చాలా సేవలతో ధనాలసీ సాడి చాలా కష్టపడింది దానికి పెడదాం. ఎక్కడుంది అంటే అక్కడ వంటలు తోగుతుంది, మరి పెళ్ళి అయిపోయాక ఇంకా ఉంటే చాలా తోగుతుంది. ఇప్పుడు ఇస్తే పిలిస్తే పని మానేసి వెళ్ళిపోతుంది అంటూ తోనివ్వండి ముందని నా సలహా అనమాట, నా ఉచిత సలహా. పని అయిపోయాక చేద్దానండి, ఇప్పుడు చేయకండి. సరే 12:30 ఎంతకంటకు అయింటుంది మాటలంతా, సాయంత్రం 5 పాపం ఆ అమ్మాయి అంతా చేసి కడిగి అంతా పెట్టి అంటే ఒకటి లేదు హెల్పర్స్ కూడా ఉన్నారు కానీ ఆవిడ నేను. సరే లోపలికి రమ్మన్నాం, చెప్పి నువ్వు చాలా కష్టపడ్డావు చాలా ఇది చేశావు నీకు అందుకని ఈ బహుమతి ఇస్తున్నావు అని చెప్తే మెలివి నైతులు ఉన్నాడుగా తీరిస్తే ఏం లాభం అండి, మీరు కాస్త డబ్బు కూడా పెట్టండి కొంచెం అంటే గురువు గారు ఉన్నారుగా అక్కడ రామరమాపతి బ్యాంకు ఓనర్ ఆయన ఓనర్ అన్ను గురువు ఆయన ఎంత ఇస్తే బాగుంటుంది అని అడిగాడు. 10 రూపాయలు ఇవ్వండి అందని నా బుర్ర అంతేగా మెలివింది అడిగాడు. 1,116 ఇవ్వండి అన్నాడు. నవ్వాడు ఆయన, సరిపోతున్న 1,116 అన్నాడు. అంటే నాకు ఛాన్స్ దొరికిందిగా విక్రిస్తున్నాడు ఈయన, వాడేదో డాలర్లు అవి అనుకుని 1,116 అంటాడు. పిచ్చివాడు పని మనిషికి 1,116 చీరలు పెడతారా ఎవరైనా అని చెప్పేవాడికి, విక్రిస్తున్నాడయ్యా నిన్ను. సరే ఏమన్నాడు ఈయన, సరే పిలిచూడండి ఓకే అవన్నీ ఇస్తాం 1,116 ఇద్దాం నువ్వు అన్నావు కదా అని. సరే 1,116 అవి పెట్టారు. మీకు నార్త్ ఇండియన్ హౌసెస్ ఐడియా ఉంటుందో ఉండదో, మధ్యన ఖాళీ జాగా ఉంటుంది, చుట్టూరే ఇళ్ళు ఉంటాయి అక్కడ అనమాట. అటువైపు ఏమో రామ మందిరం ఉంది ఇక్కడ, అంటూ అది అక్కడే ఉన్నాయి పిలిచేద్దాన్ని ఉండండి వస్తున్నాను అని చెప్పి అలా వెళ్తోంది. అంటే 2 దారాలు ఉంటాయి ఇప్పుడు కూడా, ఇటు నుంచి ఎంటర్ కావచ్చు అటు నుంచి ఎంటర్ కావచ్చు. వస్తున్నాను ఇప్పుడైనా అది అలా వెళ్ళింది, చీర పట్టుకు నుంచి ఉంది ఆవిడ గురుపత్ని ఈ ద్వారం నుంచి వచ్చింది. అంటే మేమేమనుకున్నాం ఆ పరిమేష్ అలా వెళ్ళింది, ఇటు నుంచి వచ్చింది ఏదో పని ఉంటుంది కాబోనని వచ్చి రాగానే కాళ్ళ మీద పడిపోయింది పని మనిషి. క్షమించేయండి పెళ్ళి ఉంది మీది, నాకు అక్కడ చాలా సీరియస్ అయిపోయింది కానీ అదేంటో మిరాక్యులస్గా ప్రాణం వచ్చేసింది, అయినా మేము ఉండిపోయాను అక్కడేను రాశాలు పనే కొట్టడానికే వచ్చేసింది. మాకేంటి ప్రాబ్లం ఏంటి వేషాలు అంతాను, ఇప్పుడే కాదు పక్కకెళ్ళింది నేను రాలేదంటుంది కానీ ఎవరై ఉంటారు వాళ్ళు. అప్పుడు ఆయన చెప్పాడు గురువు గారు సీతాదేవి వచ్చింది, నేను చేసిన ఘనకార్యం ఏంటంటే సీతాదేవిని తిట్టాను అనమాట. కానీ ఇప్పుడు నేను గొప్పగా చెప్పుకోవచ్చు నేను తిట్టాను అని, అది వేరే విషయం. సిగ్గుపడి చెప్పుకోవాలో అది వేరే విషయం. అందుకు నవ్వాను నేను, ఆవిడికి నువ్వు 1,116 చీరలు ఏమి ఇస్తావయ్యా, ఇప్పుడేం చేయమంటావు రామకృష్ణ అన్నాడు. ఈ పని మనిషికి ఇచ్చేయండి అదన్న. అప్పుడు నాకు జ్ఞానోదయం అయిపోయింది అనమాట, ఎవరికి ఇస్తే ఏమైందని. 10 రూపాయలు 5 రూపాయలు కాదు, ఇంకేత ఇవన్నీ కట్టుకథలు మాత్రం కావమ్మా. దేవతలు పనిచేస్తారు నీకు సేవ చేస్తారు, కానీ ఆ సేవ చేయించి అర్హత నువ్వు పొందాలి. అంటే ఆయనకు మొదటి నుంచి తెలుసు అనమాట ఆవిడ సీతాదేవి అని. ఊరుకుంటారంటే బాగుంది, దానికి ఆవిడేం చేస్తాను. ఇంకేత మిగతా వాళ్ళ కథల గురించి చెప్పే కథ కాదు, నా స్వానుభవం చెప్తున్నాను. అంటే ఇందులో నా పాత్ర తిట్లు తిట్టడం ముట్టికాయలు వేయటైనా కావచ్చు, కానీ చూశాను అలాంటివి జరుగుతాయి అది అసంభవం కావు అని. వీటన్నిటికీ లింక్ ఎందుకు చెప్తున్నానంటే గురువులతో మీరు ఎలా లింక్ పెట్టుకున్నా కూడా మీ జీవితాలలో అది చాలా చాలా మీరు ఊహించలేరు అది ఎప్పుడు ఎలా సహాయపడుతుందో. ఇంకైతే సహాయపడటానికి మీకు కొన్ని ఛాన్సులు చూపిస్తున్నాను నేను. ఒకటి అన్నపూర్ణాలయం ఇక్కడ కడుతున్నాం మేము, ఇంతకీ ఇదంతా అందుకనమాట. ఈ అన్నపూర్ణాలయం కట్టడంలో ఇతరులకు ఆహారం పెట్టడం మాత్రమే మా లక్ష్యము కాదు, ఉచిత అన్నదాన పథకాలు కావు ఇవి. అన్నపూర్ణాలయంలో క్యాలరీఫిక్ కంటెంట్, ఆహారం యొక్క క్యాలరీ వాల్యూస్ నిర్ణయించి ఆహారం తినేటటువంటి వాడికి ఎంత ఆహారం ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఏ ఆహారం తింటే వాడికి మంచిది, ఏ ఆహారము వాడికి రాబోయే రోగాల నుంచి రాబోయే రోగాలు ఎలా తెలుస్తాయి అన్నదానికి ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ చెట్లు అవి వస్తాయి గ్రహాలకి సంబంధించింది ఎస్ట్రాలజికల్ గా వాళ్ళు నిర్ణయిస్తారు. అదనమాట, అక్కడ ఇష్టం వచ్చిన ఆహారం పెట్టాం, అన్న దానం ఏం చెయ్యం మేము. సో డాక్టర్ ఆ విషయాలు తెలిసినటువంటి వాడు నిర్ణయిస్తాడు. ఇక్కడికి సాధనకు వచ్చినటువంటి వాడికి ఏ ఆహారం ఇవ్వాలి, వాడు ఎన్ని రోజులు ఉంటాడో దాన్ని బట్టి వాడికి ఏ విధమైనటువంటి ఆహారం పెడితే వాడి మనస్సుకి మంచిది అని నిర్ణయించుకుని పెట్టడం ఒకటి. రెండవది, ఆహారము ద్వారా మీ జీవితాలలో రెండు విశేషమైనటువంటి మార్పులు మీరు చేసుకోవచ్చు. ఒకటి ఆరోగ్యాన్ని పొందవచ్చు, రెండవది ధనాన్ని పొందవచ్చు ఆహారము ద్వారా. అది మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ ఏ దేవతని ఉపాసన చేసి మీరు వాళ్ళ దివ్యంలో పొందదలుచుకున్నా అందులో చాలా ప్రముఖమైనది నైవేద్యము, నైవేద్యము యొక్క పరిమాణము. ఎంత నైవేద్యం పెడతారు, ఏమి నైవేద్యం పెడతారు, అది ఎంతలో పెడతారు, ఐదు అరటి పళ్ళ, నాలుగు అరటి పళ్ళ, కొబ్బరికాయ రెండు అంటే ఏంటి,